यत्र योगीश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवानीतिर्मतिर्मम। భగవద్గీత ఈ జగత్తుని నడిపించే ఒక గొప్ప వేదం, మహావిజ్ఞాన శాస్త్రం. ఈ భగవద్గీత అంతా పూర్తయిన తర్వాత సంజయుడు స్వయంగా ధృతరాష్ట్రుడితో అన్నాడు, ఏమని, యోగీశ్వరుడైన కృష్ణుడు, గాంధీవాన్ని ధరించిన అర్జునుడు, ఈ ఇద్దరు ఎక్కడుంటే అక్కడ విజయం వచ్చి తీరుతుంది అన్నాడు ఆయన. యోగీశ్వరుడైన కృష్ణుడు అండంలోనే ఉంది చమత్కారం. కృష్ణుడు మామూలు వాడు కాదు, యోగీశ్వరుడు ఆయన. యోగమునకు, యోగాన్ని అభ్యాసం చేసేవాళ్ళకి అధిష్టాన దేవత. దాంతోపాటు గాంధీవం ధరించినటువంటి అర్జునుడిని ఎందుకన్నాడు, ఎత్ర పార్థో ధనుర్ధర అండంలోనే అసలు భగవద్గీత సారాంశమంతా కనపడుతుంది. గాంధీవం అనేది మామూలు విల్లు కాదు. ఒకనొకప్పుడు పరమపాపాత్ములైన నికృష్టులైన నీచమైన ఆలోచనలు కలిగిన రాక్షసుల్ని చంపడం కోసం బ్రహ్మదేవుడు సృష్టించాడు. బ్రహ్మ 60,000 సంవత్సరాలు గాంధీవాన్ని ధరించాడు. తర్వాత ఎంతోమంది చేతులు మారి చివరికి అర్జునుడి దగ్గరికి వచ్చింది. గాంధీవన్ దేనికి పుట్టించాడు, బ్రహ్మ, బ్రహ్మజ్ఞానం లోకంలో వ్యాపింపచేయడానికి. జ్ఞానం వ్యాపించాలంటే నికృష్టమైన లేక అజ్ఞానంతో కూడిన ఆలోచనలు కలిగిన వాడు నశించాలి. అంటే గాంధీవం కూడా జ్ఞాన సంస్థాపన కోసం అని సృష్టింపబడిన విల్లు. ఆ విల్లు ధరించినటువంటి వాడు అర్జునుడు. అందుకే భగవద్గీత విన్నవాడు జ్ఞానం కోసం విన్నాడు. శోకం అజ్ఞానం, అజ్ఞానజముగు శోకము. శోకం ఎప్పుడు అజ్ఞానం వల్ల పుడుతుంది. మనిషిలో జ్ఞానం లేకపోతే వాడు మూర్ఖుడైతే ఏడుస్తూ కూర్చుంటాడట. కష్టం వస్తే ఏడ్చేవాడు అజ్ఞాని. ఈ అజ్ఞానం తొలగించాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానం గాంధీవ రూపంలో అర్జునుడి చేతిలో ఉంది. జ్ఞానం ఉండి కూడా ఆయన శోకించాడు కాబట్టి ఆ శోకాన్ని తొలగించడానికి యోగేశ్వరుడు లేక యోగీశ్వరుడైన కృష్ణుడు అవసరమయ్యాడు. ఈ ఇద్దరు ఉన్న చోట లక్ష్మి ఉంటుంది, విజయం ఉంటుంది. తత్ర శ్రీర్ విజయో ఇక భూతి, అష్టైశ్వర్యాలు ఉంటాయి, ఉండి తీరతాయి అన్నాడు సంజయుడు. దీన్ని బట్టి భగవద్గీత ఎంత గొప్పదో ఆలోచిద్దాం. భగవద్గీత ఒక అత్యద్భుతమైనటువంటి కాలంలో, ఒక పవిత్రమైన సమయంలో పుట్టినటువంటి గొప్ప ఉత్కృష్ట వేదసారమైన గ్రంథం. కౌరవ పాండవులు ఘోర యుద్ధానికి సంసిద్ధులయ్యారు. 11 అక్షౌహిణీల సైన్యం కౌరవులది, కేవలం 7 అక్షౌహిణీల సైన్యం పాండవులది. 2 సైన్యాలు, ఒక పక్కనేమో భీష్ముడు కౌరవులకి నాయకుడిగా, పాండవులకి నాయకుడిగా దృష్టద్యుమ్నుడు సేనాపతిగా యుద్ధరంగంలో ముఖాముఖి ఢీకోవడానికి సిద్ధంగా నిలబడ్డాయి. ఆ సమయంలో తీరా యుద్ధం ప్రారంభమయ్యే ముందు బంధువుల మీద వ్యామోహంతో యుద్ధం చెయ్యను అని శోకంలో పడ్డాడు అర్జునుడు. నిజానికి ఎవడైనా వీలున్నంత వరకు ఎప్పుడూ ఎవరితో అనవసరంగా కయ్యానికి కాలు దువ్వకూడదని శాస్త్రం. ఎప్పుడూ ఎవరితోటి యుద్ధానికి వెళ్లకు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితులలో ఎవరితో అయినా యుద్ధానికి వెళ్లాల్సి వస్తే యుద్ధరంగంలో అడుగుపెట్టాక మాత్రం ఇంక వెనుకంజి వేయకూడదు. ఇది మనకి వేదం చెబుతున్న మాట. అన్ని ప్రయత్నాలు అయిపోయాక తప్పనిసరి పరిస్థితులలోనే అర్జునుడు యుద్ధానికి సిద్ధపడ్డాడు. యుద్ధానికి సిద్ధపడ్డాక ఇప్పుడు వెనుకంజి వేయడం తప్పు కదా. అందుకని తగని పరిస్థితులలో అతనికి శోకం వచ్చింది కనుక ఆ శోకాన్ని తొలగించడానికి శ్రీకృష్ణుడు జగద్గురువై నిలబడ్డాడు. గీతాశాస్త్రం చెప్పిన శ్రీకృష్ణుడు ఇప్పుడు కాసేపు బావగారు కాదు, లేక యాదవ లోకాధిపతి కాదు, జగద్గురువు. గీతాచార్యుడు కృష్ణం వందే జగద్గురుం అని లోకము చేత ప్రశంపబడి ఒక గురువు. అంతటి గొప్ప గురువు మళ్ళీ ఈ భూమండలంలో ఇంకెవ్వరికీ ఎక్కడా దొరకడు. అందుకే జగద్గురు శబ్దం కృష్ణుడికి మాత్రమే సార్థకమవుతుంది. తక్కిన వాళ్ళ ఎడల అంత గొప్పగా సార్థక్యం కాదు. అటువంటి కృష్ణుడు ఏమని చెప్పాడు, క్లైబ్యం మాస్వగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప అన్నాడు. ఇది మనం రోజూ గుర్తుపెట్టుకోవలసిన మాట. అసలు ఈ శ్లోకమే భగవద్గీత యొక్క మొత్తం సారాంశాన్ని మనకు అందజేస్తోంది. క్లైబ్యం అంటే పెంటితనం. అర్జున, యుద్ధ సమయంలో అటువంటి నపుంసకత్వాన్ని పొందకు. నపుంసకత్వం ఎందుకు వస్తుంది, హృదయం దుర్బలంగా ఉంటే. మానసిక ధైర్యం లేనివాడు ఎప్పుడు నపుంసకుడవుతాడు. కాబట్టి అర్జునుడిని హృదయ దౌర్బల్యము క్షుద్రము దాన్ని విడిచిపెట్టి లే అన్నాడు. ఇప్పుడు మనందరం అటువంటి వాళ్ళం ఎక్కువ మంది ఉన్నాం ఈ భూమండలంలో. ఎందుకో తెలియదు కానీ చిన్న చిన్న విషయాలకి ఏడవడం మొదలు పెడుతున్నాం. పెళ్ళి అవ్వలేదట ఒక ఆవిడకి, నాకు పెళ్ళి అవ్వలేదని ఏడ్చింది. దీన్ని క్షుద్రమైన హృదయ దౌర్బల్యం, అల్పమైన హృదయ దౌర్బల్యం అన్నారు. అసలు హృదయం దుర్బలంగా ఉండకూడదు, ఎప్పుడు కఠినంగా, అవసరమైతే ఏ పనైనా చేయడానికి వీలుగా ధైర్యంగా ఉండాలి. ఆ ధైర్యం లేకపోవడం ఒక ఎత్తు, అది కూడా చిన్న విషయాలకి ధైర్యం కోల్పోతే ఎలాగండి? చిన్న చిన్న విషయాలకి కొంతమంది ఎందుకో తెలియదు కానీ మానసిక స్థైర్యాన్ని కోల్పోతూ ఉంటారు. పెళ్ళి అవ్వకపోతే ఏడ్చి, అయితే ఏడ్చి, పెళ్ళి పెటాకైతే ఏడ్చి, డబ్బు లేకపోతే ఏడ్చి, జబ్బు వస్తే ఏడ్చి, ఇలా అన్నిటికీ నిరంతరం ఏడ్చి నేల మీద పడిపోయే వాళ్ళందరి యొక్క హృదయములు క్షుద్రములు. అంటే ఇప్పుడు కృష్ణుడు మనకేం చెప్పాడు రోజు, నాయనలారా మీ జీవితమే ఇంత, ఎప్పుడు పుడతారో ఎంతకాలం బ్రతుకుతారో తెలియదు, క్షణాలలో శరీరం యొక్క ఆయువు నశిస్తోంది, కళ్ళు మూసి తెరిచేలోపు సంవత్సరాలు గలిపోతున్నాయి, ఉన్న 4 రోజులు చిన్న చిన్న విషయాలకి ఏడుస్తూ కూర్చుని అస్తమానము నాకేదో జీవితంలో నష్టం వచ్చిందని బాధపడకండి అన్నాడు ఆయన. ఇది మనం గుర్తుపెట్టుకోవాలిగా. మరి అసలు భగవద్గీత సారం అంటే ఇదే. శ్రీకృష్ణుడు చెప్పిన గొప్ప సారాంశం ఏమిటో తెలుసా? అసలు నువ్వు ఎందుకు ఏడవాలి? ఏదో పోయిందని ఏడుస్తున్నావు. ఏం పోయింది? నువ్వు పుట్టినప్పుడు ఏమన్నా తెచ్చుకున్నావా? తెచ్చుకోలేదు. కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చాకే, ఈ భూమి మీద పుట్టాకే నీకు ఓ తల్లి, ఓ తండ్రి, ఒక ఇల్లు, లేక ఆడవాళ్ళకైతే ఓ భర్త, మగవాడికైతే ఓ భార్య, ఈ కుటుంబం ఏర్పడ్డాయి. ఈ కుటుంబము, ఈ సంపద, ఇవన్నీ నువ్వు భూమి మీద పడ్డాక వచ్చాయి, అంత క్రితం లేవు. కాబట్టి భూమి మీద వచ్చాక వచ్చినవి భూమితో పాటు నీతో పాటు పోతూనే ఉంటాయి. ఈ పోయేదానికి మధ్యలో వచ్చిన వాటికి ఎందుకు ఏడుస్తావు? అంటే నువ్వు సంపాదించింది ఇక్కడే, ఇక్కడ సంపాదించింది ఇక్కడ పోతే ఎందుకురా ఏడ్చావన్నాడు. మనం ఎప్పుడైనా భగవద్గీతలో ప్రతి శ్లోకాన్ని అలా ఏదో క్షణంలో గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటే అవి మనల్ని ఆత్మబలంతో కష్టాల్లోంచి గట్టెక్కేలా చేస్తాయి, దౌర్బల్యం లేకుండా మనస్సుని దృఢం చేస్తాయి. వెంటనే మనిషికి తెలియకుండానే ఆనందం కలుగుతుంది, శారీరక మానసిక బలాలు వస్తాయి. భగవద్గీత ఇలా మనస్సునే కాకుండా శరీరాన్ని మనస్సుని రెండింటినీ ఒకే విధంగా నడిపే గొప్ప జీవన వేదం అన్నమాట. అందులో ఎన్ని విశేషాలండి! ఇవాళ చాలామంది ఎన్సైక్లోపీడియా అంటున్నారే, అది నిజంగా అంతా భగవద్గీతలోనే ఉంది. ఎందుకంటే భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్ పరమాత్మ చెప్పాడు కాబట్టి. ఉదాహరణకు అందులో మనిషి ఏమి తింటే ఆరోగ్యం ఎలా ఉంటుంది, దేన్ని తినడం వల్ల మనిషికి నిద్ర ఎక్కువ వస్తుంది, కోపం ఎక్కువ వస్తుందో చెప్పాడు. ఆహారములు 3 విధములు, తామసికము, రాజసికము, సాత్వికము అని ఆహారాలు 3 రకాలు. కొంతమంది చల్లగా ఉన్నవి తింటారు, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసినటువంటి ఐస్ క్రీములు లాంటివి తినడం మొదలెడతారు, లేదా బాగా వేడిగా ఉన్న పదార్థాలు తాగుతారు. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన ఈ చల్లని పదార్థాలు లేక బాగా మరిగిపోయిన పదార్థాలు, ఇవన్నీ తామసిక ఆహారాలు. ఇవి తింటే ఎంత నష్టం! దంతాలు దెబ్బతింటాయి, కడుపు కుళ్ళిపోతుంది, అనారోగ్యం వస్తుంది, ఎక్కువ నిద్ర వస్తుంది. అందుకే తామసిక ఆహారం తీసుకున్నవాడు మూర్ఖుడైపోతాడు, జ్ఞాపక శక్తి నశిస్తుంది. ఎప్పుడు చూసినా పగలు రాత్రి అనే తేడా లేకుండా నిద్రపోతున్నారంటే మనకి తెలియకుండా శరీరంలోకి తామసిక ఆహారం వెళ్ళింది. పగలు పడుకుని, రాత్రి పడుకుని, రైలు ఎక్కితే పడుకుని, బస్సు ఎక్కితే పడుకుని, ఉపన్యాసాలు వింటూ పడుకుంటున్నామంటే ఓహో, మన ఆహారంలో మార్పు తెచ్చుకోవాలి అని గ్రహించమని కృష్ణుడు చెప్పాడు. ఏం చెప్పాల భగవద్గీతలో? అందులో వరుసగా కట్వాంల లవణ త్యుష్ణ తీక్ష్ణ రోక్ష్ణ విదాహిన అని ఆహారాల యొక్క భేదాలు కూడా చెప్పాడు. తామసికులైనటువంటి వ్యక్తులు మూర్ఖులవుతారు. నేను ఎవడు చెప్పినా వినను, నేను ఇలాగే చేస్తాను అని పెద్దలు చెప్పిన వాటి వినకుండా మొండిగా ఉంటే వాడు తమో గుణ ప్రధానుడు. వీళ్ళు నడవరు, ఎక్కువగా ఎక్కువ విశ్రాంతి తీసుకుంటారు, ఇందులోంచి బయటపడాలి. ఇంకా రెండవది రాజసిక ఆహారం, ఆమ్ల పులుపు ఎక్కువ వేసుకుని, లవణ లేక ఉప్పు ఎక్కువ వేసుకుని, అత్యుష్ణ బాగా వేడిగా ఇలా ఉండే పదార్థాలు తినేవాళ్ళంతా రాజసిక ఆహారం తీసుకున్న వాళ్ళు అవుతారు. దీనివల్ల ఏమవుతుంది? క్రోధం పెరుగుతుంది. తమో గుణం వాడు ఉట్టి మూర్ఖుడు. రాజసిక గుణం కలిగిన వాడిలో మొండితనం ఉంటుంది, కోపం ఉంటుంది, అప్పుడప్పుడు పట్టు విడుపు ఉంటాయి. రాజసిక ఆహారం తీసుకున్న వాళ్ళు, రాజసిక గుణం ఉన్నటువంటి వాళ్ళు మధ్య మధ్యలో పెద్దల మాట వింటారు, కొంచెం మొండిగా ఉంటారు. కానీ ఇది కూడా కొంత ప్రమాదమే. కాబట్టి కారము, పులుపు, ఉప్పు మొదలైన వాటిని కూడా తగ్గించండి కాస్తంత. సాత్విక గుణం కలిగినటువంటి ఆహారం ఏమిటనమాట, ఎప్పుడు మరీ ఆలస్యం అయిపోయిన ఆహారం కాకుండా, మరీ వేడిగా ఉన్నవి కాకుండా, కొంచెం వెచ్చగా ఉన్న అన్నం తింటారు, కాస్త తీపి తింటారు, ఉప్పు కారం మొదలైనవి అదుపులో పెడతారు, ఎక్కువ నిలవ ఉన్న పదార్థాలు తినరు. యాతయామం గతరసం, యాతయామం అంటే జాము తర్వాత వండిన అన్నం తినకూడదు, అది ప్రమాదం. అందుకే తాజాగా వండుకుని అన్నం తింటారు సాత్విక ఆహారం తీసుకునే ఉత్తములు. మరీ రెండేసి మూడేసి రోజులు తర్వాత ఆహారం తినకూడదనమాట. ఇలాంటి సాత్విక ఆహారాలు తీసుకున్న వాడికి శాంతం ఉంటుంది, ఆలోచనలు బాగుంటాయి, ఎవరైనా చెప్పిన వెంటనే వింటారు, విన్న వెంటనే తొందరపడరు. అందులో మంచి చెడ్డ ఆలోచించి అప్పుడు అందులో ఏది మంచి అనిపిస్తే అది చేస్తారు. ఇది సాత్వికుల యొక్క లక్షణం. ఈ మూడు లక్షణములు సృష్టిలో ఉన్నాయి. నీ ఆహారాన్ని నియంత్రణ చేసుకో, గుణాలను అదుపులో పెట్టుకో అని గుణత్రయ విభాగ యోగంలో కూడా కృష్ణుడు చెప్పాడు. ఈ విధంగా ఆహారం గురించి చెప్పాడు. మనుష్యులు ఎలా ఉంటారు, వాళ్ళల్లో కూడా మూర్ఖత్వంతో ఉన్నవాళ్ళు, జ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళు, పండితులైనటువంటి వాళ్ళు ఎలా ఉంటారో వరసగా చెప్పుకొచ్చాడు ఆయన. పండితులు అనే శబ్దం సహజంగా చదువుకుని ఏదో వేదాలు పురాణాలు ఉపనిషత్తులు చదువుకుని ఇతరులకు ఉపన్యాసం చెప్పేవారికి మాత్రమే వాడుతున్నారు, కానీ కృష్ణుడు అలా వాళ్ళ. పండితాహ సమదర్శినహ అన్నాడు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితాహ సమదర్శినః. ఈ చివరి పదం ముఖ్యమైనది. పండితాహ అంటే పండితులు, సమదర్శినః సమదర్శనము కలిగిన వారు. ఒక ఆయన బాగా చదువుకున్నాడు, బాగా చదువుకున్న బ్రాహ్మణుడు పండితుడు అనుకుందాం. ఆయన్ని చూచినా అంతంలో బ్రాహ్మడిలో కూడా భగవంతుడే కనబడ్డాడు. ఒక ఆవును చూశాడు, ఆవులోనూ ఆయనకి పరమాత్మే కనబడ్డాడు, ఏనుగులోనూ ఆయనకి దేవుడే కనబడ్డాడు. అంటే అంతరార్థం ఏమిటి, జ్ఞాని అయినటువంటి వాడు ప్రతి ప్రాణిలో పరమాత్మను చూస్తాడు. కులము మతము అనే భేదం లేకుండా, ఆడ మగ నపుంసకులు అనే విచక్షణ లేకుండా, ఈ చరాచర జగత్తులో ప్రతి ప్రాణి పరమాత్మ స్వరూపమే. భగవంతుడు లేని చోటు లేదు, అసలు భగవంతుడు లేని వస్తువు ఏమీ లేదు. భగవంతుడు సర్వాంతర్యామి అని గ్రహించి అందరినీ సమానముగా చూడగలిగితే అతడు పండితుడు. అంటే పండితాహ సమదర్శిన అంటే పండితులు ఎటువంటి వాళ్ళు, ప్రతి ప్రాణిని ప్రేమిస్తారు, వాళ్ళకి ద్వేషం ఉండదు. అందుకే ఎంత అపకారం చేసిన వాడినైనా సరే దగ్గరికి పిలిచి ఆత్మీయతతో వాళ్ళు బాగుపడేలా చేసేవాళ్ళు మాత్రమే పండితులు. లోపాముద్ర అని ఒక ఆవిడ ఉన్నది. తన భర్త అగస్త్యుణ్ణి రాక్షస స్త్రీలు ఎత్తుకుపోవడానికి వస్తే నా భర్త ఇష్టమైతే పట్టుకుపండి అందిట. ఎంత అద్భుతమైన జ్ఞానం అండి అది. నా భర్తని కావాలంటే మీకు ఇస్తున్నాను పట్టుకుపోండి, ఎందుకంటే మీరు పరమాత్మ స్వరూపులే, ఆయన పరమాత్మ స్వరూపుడే అన్నది లోపాముద్ర. ఎంత జ్ఞానం మనకు కావాలి. తన ప్రాణం తీయడానికి కత్తి పుచ్చుకుని మీదకొచ్చే ద్రోహిలో కూడా పరమాత్ముడిని చూచి చంపి అని తన శిరస్సును చూపించగలిగేవాడిని ఎవడూ ఏమీ చేయలేడు. అంతటి జ్ఞానము కలిగిన వాడే పండితుడు. వాడు పండితుడు తప్ప, ప్రతి ప్రాణిని ప్రేమించి ప్రతి ప్రాణిలో పరమాత్మను చూసేవాడు పండితుడు తప్ప, కేవలం చదువుకుంటే వాడు పండితుడు కాడు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. ఇంకొక మాట చెప్పాడు, సమదర్శిన అంటే సమత్వం యోగ ఉచ్యతే. యోగము అంటే సమత్వమే. ప్రతి ప్రాణిని సమానంగా చూస్తే దానికి యోగము అని పేరు. ఆ యోగాభ్యాసం చేసేవాడే యోగి. కేవలం ప్రాణాయామాలు ప్రత్యాహారాలు వంటి యమనియమాది అష్టాంగ యోగం మాత్రమే చేసినంత మాత్రం చేత వాడు యోగి కాలేడు. యోగి అవ్వాలంటే ఎవరి మీద ద్వేషం ఉండకూడదు, వీడు నావాడనే రాగం పక్షపాతము ఉండకూడదు. ఈ విశేషాలన్నీ ఎంత బాగా చెప్పాడు. ఒక్కొక్కప్పుట మనం ఒక వస్తువుని చూస్తాం, ఆ వస్తువు మీద తెలియకుండానే క్రమంగా స్నేహం ఏర్పడుతుంది. ఇది చాలా గొప్ప విషయం. ఇప్పుడు చెప్పిన విషయం కృష్ణుడు చెప్పినంత తేలిగ్గా ఎవరూ చెప్పలేరు. దాన్ని నేను కొంచెం తేలిగ్గా చెబుతాను. ఒక కారు ఎదురుగుండా కనపడింది, దాన్ని ఒక 4 సార్లు చూసాం. చూడగా చూడగా దానితోటి మనకి స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం వల్ల ఏమవుతుందిట, ఈ కారును చూస్తున్నాను, దీన్ని చూస్తే చూడాలనిపిస్తోంది, ఇదే స్నేహం కావాలి, ఈ కారు నాకు వస్తే బాగుండునని కోరిక పుట్టింది. కోరికలు అందరం తీర్చుకోగలమా? ఈ కారు కొనలేకపోతే అప్పుడు వాడికి కోపం వస్తుంది. కోపం వల్ల ఏమవుతుంది? సమ్మోహం కలుగుతుంది. సమ్మోహం వల్ల ఏమవుతుంది? సమ్మోహం అంటే ఏంటంటే శరీరం ఇలా వణికిపోవటం అనమాట. బాగా శరీరం కంపించిపోయి వణికిపోతే దానికి సమ్మోహం అని పేరు. దానివల్ల ఏమవుతుంది? తెలివితేటలు తగ్గిపోతాయి. తెలివితేటలు తగ్గితే ఏమవుతుంది? బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశిస్తే సర్వనాశనం అయిపోతాడు. జ్ఞాపక శక్తి ఎప్పుడైతే పోతుందో అప్పుడు వాడికి బుద్ధి పోయి బుద్ధితో సర్వనాశనం అయిపోతాడు. దీనిని శ్రీకృష్ణుడు ఎంతో అద్భుతంగా చెప్పి, కాబట్టి నీ పతనమునకు మూల కారణం వస్తువుల మీద స్నేహం, కోరిక, వాటిని చంపుకో అని చెప్పాడు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధః అభిజాయతే క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాద్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇదన్నమాట ధ్యాయతో విషయాన్ పుంసః. పుంసః ఈ పురుషునికి ధ్యాయతః ధ్యానం చేయడం ద్వారా దేన్ని? విషయాన్ విషయములను. ఎదురుగుండా ఏవో కొన్ని వస్తువులు కనబడ్డాయి, అవన్నీ మనకి కావాలని దాన్ని పదే పదే తలుచుకోవటం వల్ల దాని మీద మనకి స్నేహం ఏర్పడుతుంది. స్నేహం ఏర్పడితే అది కావాలనే కోరిక పుడుతుంది. ఆ కోరిక తెరకపోతే క్రోధం విపరీతంగా పెరుగుతుంది. మనకి ఎప్పుడైనా కోరికలు తెరపడో కోపం అంటే, ఓ సంబంధం కుదిరింది, ఆ సంబంధం తీరా పెళ్లిదాకా వచ్చి అయిపోయింది అనుకోండి, ఆ పెళ్లి కుదరలేదని ఊ పళ్ళు పటపట కొరకడు. ఒక వస్తువు దగ్గర దాకా వచ్చి ఆగిపోతే ఒళ్ళు మండిపోదు మనకి. ఇదనమాట, ఆ వస్తువు రాకపోవటం వల్ల ఏమవుతుంది? ఆ కోరిక తీరకపోవటం వల్ల క్రోధం విపరీతంగా పుడుతుంది. క్రోధం వల్ల ఏమవుతుంది? శరీరం అంతా ఉణికిపోయే సమ్మోహం కలుగుతుంది. దానివల్ల జ్ఞాపక శక్తి తగ్గుతుంది. జ్ఞాపక శక్తి నశిస్తే తెలివితేటలు క్షీణిస్తాయి. తెలివితేటలు క్షీణించటం వల్ల సర్వనాశనం అవుతాడు. కాబట్టి వీటన్నిటికీ మూల కారణమైన వస్తువ్యామోహం విడిచిపెట్టు, దాని మీద అసలు సాంగత్యం వద్దు, కోరికలని జయించు అని చెప్పకుండా చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. ప్రతి వ్యక్తికి ఒక్కొక్క కర్మ చెయ్యవలసిన అవసరం ఉంటుంది. కర్మ చెయ్యడమే కానీ కర్మ ఫలితం గురించి ఆశించొద్దు. ఒక కుర్రాడు ఏ 10th class పరీక్షలకు వెళుతున్నాడు అనుకుందాం. ఈ 10th class పరీక్షలకి, ఈ 10వ తరగతి పరీక్షలకి చదువుకోవాలి తప్ప, ఇప్పుడు నేను కష్టపడి సంవత్సరమంతా చదువుతాను, చదివిన తర్వాత నేను చదివిన ప్రశ్నలు మాత్రమే వస్తాయని నమ్మడానికి లేదు, నేను కష్టపడి జవాబులు చదివి కంఠస్థం చేసిన జవాబులకి సంబంధించిన ప్రశ్నలు రేపు పొద్దున పరీక్షలు రాకపోతే నా బతుకు ఏమైపోతుందని బెంగ ముందే పట్టుకుంటే ఇక వీడు చదవలేడు. అందుకని ఏం చెప్పాడు ఆయన? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మాతే సంగోస్త్వకర్మణి. నీవు ఎప్పుడైనా పని చెయ్యడం గురించి ఆలోచించు. నువ్వెప్పుడూ కూడా నీకు అప్పగించిన పని చెయ్యి. ఆ పనికి ఎంత ఫలితం వస్తుందని ఆలోచనలో నీ జీవితాన్ని పాడు చేసుకోకు. ఎప్పుడైనా ఆలోచన ముందే వచ్చేస్తే, అంటే నేను ఈ పని చేస్తున్నాను, దీనికి ఇంత డబ్బు కావాలి, దీనికి ఇంత పేరు రావాలి, ఇలాంటి ఊహ ఎక్కువైపోతే అప్పుడు పని సక్రమంగా చేయలేరు, గుర్తుపెట్టుకోవాలి. అందుకే నేను ఇందాక పరీక్షల యొక్క ఉదాహరణ చెప్పాను. పరీక్షలకి మనం వెళ్ళాలి, కష్టపడి చదవాలి, అంతే. అంతేగాని మనం చదివినవే వస్తాయా లేదా, పోనీ ఒకవేళ మనం జవాబు రాసినంత మాత్రం చేత అవతల వాడు సరిగ్గా దిద్దుతాడా లేదా, లేక మార్కులు వస్తాయా లేదా అని బెంగపెట్టుకుంటే అప్పుడు చదవాలేడు, చదివిన వా సమయానికి జ్ఞాపకం ఊరావు, దాంతో వీడి జీవితం పాడైపోతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? జీవులమై పుట్టాక మన పనిని మనం హాయిగా సక్రమంగా చేయడం వరకే మన కర్తవ్యం, అవి చేసుకుంటూ పోవాలి. దాని గురించి ఆలోచించద్దు, ఫలితం గురించి ఎప్పుడు ఆలోచించకూడదు. ఫలితం లేనప్పుడు ఇంకెందుకండి పని చేయడం అంటావేమో, ఫలితం ఉన్నా లేకపోయినా అకర్మణి అంటే పని చెయ్యకుండా ఉండడానికి నీకు అధికారం లేదు. నువ్వు పుట్టావు కనుక ఏదో పని చెయ్యాలి. ఇది భూమి మీద పుట్టాక ప్రతి జీవి పుట్టినప్పటి నుంచి శరీరం విడిచిపెట్టేదాకా పని చేసి తీరాలి. పని చేయకుండా ఒట్టినే కూర్చుంటే వాడికి ఫలితం అవును అని చెప్పేశాడు ఆయన. బ్రహ్మదేవుడు అంతటి వాడు కూడా కష్టపడి పనిచేస్తేనే ఆయనకి తర్వాత కాలంలో బ్రహ్మపదవి వచ్చింది. కాబట్టి ఎప్పుడూ కూడా ఏ పని చెయ్యని వాడికి ఏ పరిస్థితులలో కూడా ఫలితం ఆయన ఇవ్వడు. కాబట్టి కర్తవ్యాన్ని ఎలాగ మనకి బోధించాడో ఆలోచిస్తే ఇక మనం జీవితంలో ఎప్పుడూ కూడా ఫలితాన్ని ఆశించకుండా కష్టపడి మన ప్రయత్నం మనం చేస్తామన్నమాట. అన్నిటికంటే రాగద్వేషాలే మనిషిని పాడు చేస్తాయని చెప్పాడు. ఏ వస్తువు మీద అనవసరమైన ప్రేమ పెంచుకోకు, ద్వేషము పెంచుకోకు, ఈ రెండు మనిషిని పతనోన్ముఖుణ్ణి చేస్తాయి. కాబట్టి జీవులు ఏం చేయాలి, ఎప్పుడు కూడా ఏ వస్తువు మీద ఏ వ్యక్తి మీద ఎక్కువ ప్రేమ వద్దు, లేక అతి ద్వేషము వద్దు, ఈ రెండింటిని విడిచిపెట్టాలి. మరొకటి, ఒక్కొక్కప్పుడు దుఃఖాలు కొండల్లా మీద పడతాయి, ఇవన్నీ ప్రారబ్ధ కర్మలు అని కృష్ణుడు చెప్పాడు. ఇవాళ నువ్వు అనుభవిస్తున్న దుఃఖం ఈరోజు చేసిన పాపం దయ్యుండకపోవచ్చు, ఎప్పుడో ఒకప్పుడు నువ్వు చేసిన పాపం దాన్ని అనుభవించేటప్పుడు నిశ్చింతగా అనుభవించు. అప్పుడేమిటి లాభం, ఎప్పుడైతే నువ్వు దాని మీద వెంగబెట్టుకోవో ఆ దుఃఖం కూడా చిన్నదైపోతుందిట. పైగా దుఃఖాన్ని సహించే శక్తి నీ మనస్సుకి రావడం వల్ల నీకు తెలియకుండానే ఈ జన్మలోనే విముక్తి పొందుతావు. మనుష్యులు యోగులుగా కొంతమంది, గురువులుగా కొంతమంది, విద్యార్థులుగా కొంతమంది, తండ్రిగా కొంతమంది, తల్లిగా కొంతమంది, ఇలా రకరకాల జీవులుగా ఉంటారు. ఎవరి కర్తవ్యాన్ని వారు సక్రమంగా నిర్వహించవలసినదే. చిట్ట చివరికి వచ్చాక నాకు మోక్షం కావాలనే కోరిక కూడా విడిచిపెట్టేమన్నాడు ఆయన. ఈ భూమి మీద పుట్టాక ప్రతి వ్యక్తి ఏదో ఒక కోరిక లేకుండా పనిచేయడు. కామన్ లేకుండా అంటే కోరిక లేకుండా ఉత్తిని ఎందుకు పనిచేస్తాడు ఎవడన్నా? కానీ ఆ కోరిక వల్లే మళ్ళీ జన్మ వస్తుంది. అందుకని చిట్ట చివర ముక్తి కావాలనే కోరిక కూడా విడిచిపెట్టన్నాడు. ఆపదలు వచ్చినప్పుడు మనం ఏం చెయ్యాలో శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. ఇదే భగవద్గీత సారాంశం మొత్తం, అంతా భగవద్గీత ఒక ఎత్తు. ఆఖరణ మనకు ఒక గొప్ప ధైర్యం చెప్పాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ. చిట్ట చివరిగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన గొప్ప ధర్మం ఇది. అర్జునుడనే ఒక శిష్యుణ్ణి ఎదురుగుండా పెట్టుకుని ఆ వంకతో మనలాంటి శిష్యులందరికీ ఆయన ఓ బోధ చేశాడు. నీకు ఎప్పుడైనా కష్టం వస్తే అందులోంచి బయటపడాలంటే ఒకటే మార్గం, అన్నీ విడిచిపెట్టి నీ పనులు నీ ధర్మాలు అన్నీ త్యాగం చేసి మాం ఏకం నన్నొక్కడిని అంటే కృష్ణ పరమాత్మని సద్గురువుని మాత్రమే పట్టుకో, నేను నిన్ను సకల పాపాల నుంచి విముక్తుణ్ణి చేస్తాను, ఈ విషయంలో నువ్వేం భయపడద్దు, నీకు విముక్తి కలగజేస్తానన్నాడు. కాబట్టి మనం అన్నీ ఈ భగవద్గీతలో ఉన్న విశేషాలన్నీ తెలుసుకుందాం, అందులో ఉన్నట్టుగా ప్రవర్తించడానికి ప్రయత్నిద్దాం, నడుచుకుందాం. అందులో కొన్ని వద్దని చెప్పిన వాటిని విడిచిపెడదాం, చెయ్యమన్నో చేద్దాం. ఒకవేళ అలా చేయలేకపోతే ఆఖరణ ఆ పరమాత్ముడిని కృష్ణం వందే జగద్గురుం నువ్వే దిక్కంటూ ఆయన మీద పడిపోదాం, ఆయన పాదాల మీద పడిపోదాం, ఆయన శరణు కోరదాం. దాంతో ఆనాడు అర్జునుడిని రక్షించినట్టుగా ఈ నరుల్ని ఆ పరమాత్ముడు నారాయణుడు రక్షిస్తాడు. కాబట్టి అనుక్షణం భగవద్గీతలో ఉన్న విశేషాలు ఏవో క్వాచిత్కంగా కొంచెం చెప్పుకున్నాం, కానీ వీలున్నప్పుడల్లా తెలుసుకుని దానివల్ల ఈ జీవితం అనే సముద్రం నుంచి బయటపడదాం. జీవితం ఒక మహాసముద్రం, ఈ సముద్రం నుంచి మనల్ని బయట పారవేసే, గట్టెక్కించే, ఒడ్డెక్కించే, సముద్రాన్ని దాటించే గొప్ప నౌక శ్రీకృష్ణ పరమాత్ముడు ఉపదేశం.